అమ్మవారికి అనేక నామాలు ఉన్నాయి. ఈ నామాలు ఎందుకు వచ్చాయి అని ఇప్పటికీ ప్రజలు తర్జన భర్జన పడుతున్నారు. అందులో ఒకటి శతాక్షి, అమ్మకి శతాక్షి అని పేరు. తర్వాత శాకంభరి అని మరొక నామం, దుర్గా అని ఇంకొక నామం. ఈ మూడు నామములు ఒకే ఒక కారణము చేత అమ్మవారికి వచ్చాయి అని పెద్దలు పూర్వం చెప్పారు. ఈ శాకంభరి, శతాక్షి, దుర్గా అనే నామములు అమ్మకి ఎందుకు వచ్చాయి? ఆ నామములు రావడానికి అమ్మ ఏమి చేసింది? ఈ కథ నాకు వివరించు. కోహిదేవ్యా గుణాన్ శృణ్వన్ తృప్తిం యాస్యతి శుద్ధధీహి పదే పదే అస్య మేధస్య ఫలం అక్షయమశ్రుతే. అమ్మవారి కథలు ఎంత విన్నా తృప్తి కలగదట చెప్పాడు ఆయన. కహ తృప్తిం యాస్యతి, ఎవడు తృప్తి పొందుతాడు అంటే అమ్మ కథ వినే కొద్దీ ఇంకా 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 వినాలనుకుంటారు. అసలు అమ్మ కథ చెప్పేటటువంటి పౌరాణికుడు వెంటపడి వెళ్ళిపోయారటువంటి పూర్వకాలంలో ఋషులు, పూర్వం అమ్మవారి చరిత్ర అంతా కూడా అగస్త్య మహర్షి శిష్యుడు సుదర్శనుడని ఒక ఆయన చెప్పాడు. వ్యాసుడిలాగే సుదర్శనుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అగస్త్యుడికి సోదరుడు, శిష్యుడు. అగస్త్య భ్రాత్ అంటారే, అగస్త్యుని సోదరుడి పేరు సుదర్శనుడు. ఒకసారి ఆయన ఒక ఊళ్ళో పురాణం చెప్పడానికి వెళ్ళేట్టులాగే ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా ఆయన పురాణం చెప్పి వెళ్ళిపోతుంటే, ఇక మేము మా ఊళ్ళో ఉండం, నీతో వచ్చేస్తామని ఆయనతో పాటు హిమాలయాలకు వెళ్ళిపోయారట. జ్ఞానులు ఉన్న ఊరు, గృహం, సంపదలు అన్నీ విడిచిపెట్టి అమ్మ ఉపాసన చేసే గురువులు వెంటపడి తిరిగి తిరిగి చివరికి పాపాలు తరగజేసుకుని తరిస్తారు. అది అమ్మవారి చరిత్రలో ఉన్న గొప్పతనం. అందుకే శుద్ధధీహి అంటే సద్బుద్ధి కలిగిన వాడు, ధీ అంటే బుద్ధి, శుద్ధధీహి అంటే మంచి బుద్ధి కలిగిన వాడు. సద్బుద్ధి కలిగిన వాడు అమ్మ కథ వినే కొద్దీ ఇంకా వినాలనుకుంటాడు తప్ప ఎక్కువైపోయిందండి, 8:30 అయిపోయిందండి, ప్లీజ్ స్టాప్ అండి అనరు. కారణం జగదంబ కథ ఎటువంటిదో తెలుసా? పదే పదే అశ్వమేధస్య ఫలం అక్షయం అశ్వనితే. అమ్మ చరిత్ర వింటే మీరు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితం పొందుతారట. మీరందరూ ఇక్కడ పురాణం వినడానికి వచ్చారు కదా. వచ్చిన వాళ్ళంతా ఎంత కారుల్లో వచ్చినా, బైకుల మీద వచ్చినా, ఈ లోపలికి మాత్రం నడిచి రావాల్సిందే కదా. ఎందుకని అక్కడ ఇనప కడ్డీలు పెట్టేశారు. ఈ నడవడానికి ఎన్ని అడుగులు పెట్టుంటాయి ఇంచుమించుగా? ఈవేపు నుంచి వచ్చేవాడికైతే కనీసం 10 అడుగులు లోపలికి నడవాలి. ఇటువైపు నుంచి వచ్చేవాడు 10 అడుగులు లోపలికి నడిచి వచ్చి కూర్చుని ఈ పురాణం వింటే 10 అడుగులు వేశాడు కనుక వాడికి 10 అశ్వమేధ యాగముల ఫలితం వస్తుందిట. అదే ఈవేపు నుంచి వచ్చాడు అనుకోండి, 10 కాదు 100 అడుగులు వేయాల్సి రావచ్చు. అంటే ఈవేపు నుంచి వచ్చేవాడికి 100 అడుగులు నడిచి లోపలికి వచ్చాడు కనుక 100 అశ్వమేధ యాగముల ఫలితం వస్తుంది. పురాణం వినడానికి ఎన్ని అడుగులు వేశాడో అన్ని అడుగులకి అన్నేసి అశ్వమేధ యాగముల ఫలితం వస్తుంది. అదనమాట పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా అశ్వమేధస్య ఫలం, అశ్వమేధ యాగం యొక్క ఫలం వస్తుందట. రావడమే కదట ఈ వచ్చిన ఫలం. అక్షయం వాడికి ఎప్పుడు తరక్కుండా శక్తినిస్తుంది. 100 అశ్వమేధ యాగములు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. ఇంద్రుడి పదవి ఎలా వచ్చింది? ఇంద్రుడు 100 యాగాలు చేశాడు, ఆ 100 అశ్వమేధ యాగాలు. ఇప్పుడు మీరు రోజు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పొందుతున్నారు 90 పైసా ఖర్చు లేకుండా. వచ్చేటప్పుడు చక్కగా జగదంబ జగదంబ అనుకోండి, లేదా క్లీం అనుకోండి, ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ భక్తితో రండి. అలా భక్తితో భగవన్నామం చేసుకుంటూ ఏ విధమైన పనికి మాలిన కబుర్లు చెప్పకుండా ఇక్కడికి వస్తే అప్పుడు వాడికి ప్రతి అడుక్కి ఒక్కొక్క అశ్వమేధ ఫలం వస్తుంది. ఇలా రోజు 1000 అశ్వమేధ యాగములు ఫలితం పొందితే ఈ వ్యక్తి మొత్తం 32 రోజులు పురాణం శ్రద్ధగా విన్నప్పుడు 32,000 అశ్వమేధ యాగములు ఫలితం వచ్చింది. ఆ ఫలితం వల్ల బ్రహ్మగారి దూత ఇప్పుడు తట్ట వచ్చే జన్మలో అంత మహాఫలితం కేవలం నడక ద్వారా పొందుతున్నాం. అలా నడవకుండా చక్రాల కుర్చీలో వచ్చినా సరే అనారోగ్యవంతుడికి ఎంతో ఎంతో ఫలితం వస్తుందన్నారండి. ఈ పురాణము ఏ వంకతో అయినా శ్రద్ధతో భగవన్నామస్మరణ పూర్వకంగా వచ్చి వినే వాళ్ళకి ఫలితం ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కబుర్లు మాత్రం పనికిరావు. ఎంత బాగా చెప్పారు, జ్ఞానము కలిగిన వాడు అమ్మ కథ వినే కొద్దీ ఇంకా వినాలని సంతోషం పొందుతాడు, తృప్తి పొందడు. అమ్మవారి కథ వినడానికి వచ్చేటప్పుడు మనం వేసే ప్రతి అడుక్కి ఒక్కొక్క అశ్వమేధ ఫలితం వస్తుంది. ఆ ఫలితం తరగదు. తరగని ఫలితం వల్ల శాశ్వత కైవల్యం పొందుతావు అని జనమేజయుడు వ్యాసుడిని అడగ్గా వ్యాసుడు బ్రహ్మానంద భరితుడై, నాయన మంచి ప్రశ్న వేశావు, చాలామందికి దుర్గా అంటే దుర్గాష్టమి నాడు మహిషాసురుడిని చంపింది అందువల్ల అమ్మవారికి మహిషాసుర వధ వల్ల దుర్గానే పేరు వచ్చిందని ఒక భ్రమ ఉన్నది. నిజానికి అసలు మహిషాసురుడికి దుర్గానామానికి ఏ సంబంధం లేదు. ఆ కథ చెబుతున్నాను వినమన్నాడు ఆయన. ఇప్పటికొచ్చి కూడా చాలామందికి దుర్గా అనే పేరు ఎందుకు వచ్చిందంటే మహిషాసురుడిని చంపేసిందిటండి, అప్పటి నుంచి అమ్మకి దుర్గాని పేరు వచ్చిందిటండి, కనకదుర్గటండి, కాదండి ఇంకొక వెండి దుర్గటండి అన్న మొదలెట్టారు. అసలు నిజానికి మహిషాసురుడి కథకి కానీ దుర్గానామమునకు కానీ ఏమీ సంబంధం లేదు. అసలు దుర్గా అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు వ్యాసుల వారు సుస్పష్టంగా వివరించారు. శృణురాజన్ ప్రవక్ష్యామి శతాక్షీ సంభవం శుభం తవాచ్యం నమే కించిత్ దేవీ భక్తస్య విద్యతే దుర్గమాఖ్యో మహాదైత్య పూర్వం పరమదారుణః హిరణ్యాక్షాన్వయే జాతో రురుపుత్రో మహాఖలః. శతాక్షి కథ చెబుతున్నావు విను. దేవీ భక్తులకి ఏదైనా ఇవ్వచ్చట. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. కించిత్ దేవీ భక్తస్య నమే అవాచ్యం విద్యతే. నిజంగా అమ్మవారి భక్తి కలిగి గురుదేవ నువ్వు చెప్పినట్టు అమ్మ ఉపాసన చేస్తాను, ఈ ఉపాసనలో నేను పొరపాట్లు కూడా తప్పుడు పని చెయ్యను, అంటే నీకు వ్యతిరేకంగా వెళ్ళను, గురువు ఏం చెబితే అది తప్ప గురువు గారికి వ్యతిరేకంగా వెళ్ళను, రహస్యాతి రహస్యములైన విషయములు బయటికి చెప్పను అని నిర్ణయం తీసుకున్నటువంటి వాడు అమ్మవారి యొక్క నిజమైన భక్తుడు. నువ్వు నా దగ్గరకు వచ్చి నా పాదాలు పట్టుకుని గురువా నువ్వు ఏం చెబితే అది వింటాను, గురుదేవుడి మాట కాదన్ను, ప్రాణమైనా ఇస్తాను అన్నావు, కాబట్టి నువ్వు నాకు గురువు శిష్యుడివి, అమ్మ భక్తుడివి. ఇంత భక్తితో గురువును ఆశ్రయించిన వాడికి ఇవ్వకూడని విద్య ఉండకూడదట. రహస్య విద్యలు నువ్వు కొన్ని ఉంటాయి, అమ్మవారి ఉపాసనలో రహస్యాలు ఉంటాయి, అవి రహస్యాతి రహస్యత్వాత్ గోపనీయం త్వయాముని అన్న రహస్యము కంటే రహస్యం, అవి కూడా నీకు చెబుతానన్నాడు వ్యాసుడు. ఎందుకని జనమేజయుడు అటువంటి శిష్యుడు గనక ఒక స్థాయి దాటి శిష్యులకి కొన్ని మంత్రములు ఇవ్వం మేము, ఇవ్వాలంటే వాడికి అంత స్థాయి కావాలి, అంత భక్తి కావాలి. ఒకసారి అటువంటి ఉపాసన పొందిన వాడికి పునర్జన్మ ఉండదు, వాడు ఈ శరీరముతోటే కైవల్యం పొందేస్తాడు. ఆ స్థాయి జనమేజయుని దగ్గర ఉన్నది. అందుకే నీకు ఇప్పుడు ఒక రహస్య కథ చెబుతున్నా విను. పూర్వం హిరణ్యాక్షుడి వంశంలో దుర్గముడు అని ఒక రాక్షసుడు పుట్టాడు. హిరణ్యాక్షుడికి చాలామంది కొడుకులు ఉన్నారు, అందులో ఒక కొడుకు పేరు రురువు. ఈ రురువు చచ్చిపోయి ఒక నరకం అయ్యాడు కనుక వాడి పేరు మీదుగా రౌరవ నరకం అన్నారు. ఈ రురువు కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు దుర్గముడు. ఈ దుర్గముడు అనే రాక్షసుడు పరమ దారుణాకారం కలిగిన వాడు, వాడిని పగలు చూస్తే రాత్రి నిద్రపోరాట, అంత భయంకరంగా ఉండేవాడు అనమాట. పెద్ద ముక్కుతో, ఎంత నోరుతో, పెద్ద పెద్ద డొప్ప చెవులతో ఉండేవాడు. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపం ఇస్తాడు, వాడు అందమది. వాడి ముక్కులు ఉండేవిట పూర్వం పొట్టుపొయ్యిలో ఉండేవి, పొట్టు కోరినట్టుగా అంతంత పెద్ద పెద్ద పొట్టుపొయ్యి డొక్కుల్లో ఉండేవిట ముక్కులు. ఆ పెద్ద ముక్కాడు ఈ దుర్గముడు అనేటటువంటి వాడు ఒకరోజున తన కులగురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. శుక్రాచార్య శుక్రాచార్య, మా రాక్షసులు ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని శక్తులు పొందినా చెట్ట చివరికి దేవతల చేతిలో చచ్చిపోతున్నాం, ఎప్పటికప్పుడు శివుడో విష్ణువో ఈ దేవతలకి సాయం చేస్తున్నారు, మమ్మల్ని నాశనం చేస్తున్నారు. అసలు దేవతలు ఎందుకు ఇంత శక్తి పొందుతున్నారు, దేవతలకి ఇన్ని శక్తులు రావడానికి కారణమేమిటి, మా అసురులు నాశనం అవ్వడానికి కారణమేమిటి అని వినయంగా అడిగితే శుక్రాచార్యుడు, దేవతల బలానికి మూల కారణం మంత్రములు, మంత్రములన్నీ వేదాల్లో ఉంటాయి, భూలోకంలో ఉన్న బ్రాహ్మణులంతా కష్టపడి వేదాలు చదువుకుని ఆ వేద మంత్రములతో ఈ దేవతల కోసం యజ్ఞాలు చేస్తున్నారు, ఈ వేద మంత్రములలో ఉన్న ప్రభావం వల్ల, వేద మంత్రములతో దేవతలకు వాళ్ళు ఆహారం ఇవ్వడం వల్ల దేవతలు బలవంతులవుతున్నారు, కాబట్టి ఇటు బ్రాహ్మణులకి ఇటు దేవతలకి బలం వేదం, వేదం వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళని నువ్వేం చేయలేవన్నాడు శుక్రాచార్యుడు. అదే అసలు రహస్యం,
దేవానంతు బలం వేదో నాశే తస్య సురాపి.
దేవతల బలమంతా వేదములో ఉందన్నమాట. కాబట్టి దేవతల దగ్గర వచ్చి వేదములు లాక్కోవాలి. ఒక్కసారి వేదాలు లాగేసుకుంటే వాళ్ళు బలహీనులు అయిపోతారు. అప్పుడు దేవతల్ని చంపవచ్చు, మేము బలవంతులు అవ్వచ్చు అనుకున్నాడు. వెంటనే గురువుగారి దగ్గర సెలవు తీసుకుని హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గరకు వచ్చి పూర్తిగా 1000 సంవత్సరముల పాటు ఓం బ్రహ్మణే హిరణ్య గర్భాయ హిరణ్యరేతసేతయ నమః అనే మంత్రంతో బ్రహ్మను ఉపాసించాడు. ఈ 1000 ఏళ్ళు బ్రహ్మ కోసం వాడు తపస్సు చేస్తున్నప్పుడు మంచినీళ్లు కూడా తాగలేదు, ఒక్క ఆచమన జలం తప్ప. వాటర్ బాటిల్స్ తెచ్చుకుని పురాణం మధ్యలో గడగడ తాగలేదు. ఆయన టిఫిన్ తినలేదు, చివరన పెట్టిన ప్రసాదం కూడా తినలేదు. ఏమీ తినకుండా కఠిన ఉపవాసంతో కఠోర దీక్షతో మొండిగా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అలా తపస్సు చేశారు కాబట్టి వాళ్ళని రాక్షసులు అన్నారు. మీరు అలా తపస్సు చేస్తే కడుపు మండిపోదు, ఇవాళ అందరికీ గ్యాస్ ట్రబులే. అందుకే ప్రతివాడు మొబైల్ మెడికల్ షాప్సే, ఎవరిని చూసినా వాళ్ళ దగ్గర ఇంత మందులు డబ్బా ఉంటుందన్నమాట. కాఫీ తాగడమునకు ముందు 4 టాబ్లెట్లు, తాగిన తర్వాత 6 టాబ్లెట్లు, ఆ తర్వాత టిఫిన్కి ముందు 12 టాబ్లెట్లు, టిఫిన్ తిన్న తర్వాత 12 టాబ్లెట్లు, ఇన్ని మందులు వేసుకుని చివరికి మందులు అయిపోతారు. వీళ్ళంతా మందాసురులు అంటే వీళ్ళే, మందు భయులు అనమాట. కలియుగ ప్రభావం ఇది. ఇన్సూరెన్స్కి అందరికీ రోగం ఏంటి, అదేంటో తెలియదు. అసలు ఆరోగ్యంగా పూర్తిగా ఉన్నాను, నేను ఎప్పుడూ మందు వాడలేదు అన్నవాళ్ళు వీలు ఎవరన్నా ఉంటే చేయొద్దండి బాబు, కొంచెం చూద్దాం, ఓరిగ్గా ఉంది నాకు. అబ్బా గ్యారంటీ కార్డేనండి, మళ్ళీ మొహమాటానికి చూస్తున్నారా? అది ఒకళ్ళిద్దరు కనబడుతున్నారు, పర్వాలేదు, పరమ పుణ్యాత్ములు. అసలు మందు వాడకుండా ఉండేవాడు ఇంకెవడు, ఇంతమందిలో దాదాపు 100 మందిలో 1-2 మాత్రం చెయ్యెత్తారు. వాళ్ళిద్దరినీ నమ్ముదాం మరి. నమ్మకపోతే ఎలాగ, ఈ ప్రపంచం అంతా విశ్వాసం మీద నడుస్తుంది కదా. తక్కిన వాళ్ళంతా మందు వేస్తున్నారు అన్నమాట. దీన్ని బట్టి ఈ కలియుగ ప్రభావం తెలుస్తోంది. వేళకి తిండి తినకపోతే మంట, ఎక్కువ తింటే మంట, తక్కువ తింటే మంట, ఈ విధంగా జీవితం అంతా వ్యర్థమైపోతున్నది. కానీ వాడు మొండి రాక్షసుడు, తపశ్శక్తితో 1000 సంవత్సరములు ఆహారాన్ని జలాన్ని జయించి తపస్సు చేశాడు. కరెక్ట్గా 1000 ఏళ్ళు గడిచింది, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒరే, నీలాంటి తపస్సు చేసిన వాళ్ళు అరుదుగా ఉంటారు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఇంకెందుకు ఆయాసం లే, నేను బ్రహ్మను వచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విరించి. అప్పుడు వాడు కళ్ళు విప్పి భక్తితోటి బ్రహ్మని ధ్యానం చేసి, బ్రహ్మదేవ సావులేని వరం కోరుకున్నా ఇవ్వవు, కాబట్టి ఆ వరం కోరుకోను, నేను కోరుకునే వరం తక్షణం నువ్వు ఇస్తామంటే ఇంకొకటి కోరుతానన్నట, మరణము లేకుండా ఇంకేం కోరినా ఇస్తానన్నాడు బ్రహ్మ. ఈ ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులంతా వేదమంత్రములు మరిచిపోవాలి, దేవతలు వేదమంత్రాలు మరిచిపోవాలి. ఎవరి దగ్గర వేదం మంత్రం ఉండకూడదు, ఈ వేదమంత్రములన్నీ నాకు మాత్రం రావాలి. అందరూ వేదాది మంత్రాలు మర్చిపోదురుగాక, పురాణములు మర్చిపోదురుగాక అనగానే ఇదేం వెర్రి కోరికరా, అయినా నువ్వు కోరావు కనుక ఇవ్వక తప్పదు అని మొత్తం దేవలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఉన్న వాళ్ళంతా వేదమంత్రములు మర్చిపోదురుగాక, నీకు మాత్రమే వేదమంత్రములు గుర్తుండుగాక అని వరం ఇచ్చాడు ఆయన తథాస్తు అని. ఒక్క దెబ్బకి ఏమైపోయింది ఆయన అలా వరం ఇవ్వగానే, తతఃప్రభృతి విప్రయిస్తూ విస్మృతాహ వేదరాశయః స్నాన సంధ్యా నిత్య హోమ శ్రాద్ధ యజ్ఞ జపాదయః విలుప్తాహ ధరణీ పృష్ఠే హాహాకారో మహానుభూత్. ఆ క్షణమే భూలోకంలో, స్వర్గలోకంలో, పాతాళలోకంలో ఉన్న విప్రులు వేదమంత్రాలు మర్చిపోయారు. స్నానం చేసేవాడు సంకల్పం చెప్పుకుంటూ ఉన్నవాడు హఠాత్తుగా సంకల్పం మర్చిపోయి నా పేరేమిటి, నా గోత్రం ఏమిటి అని గుర్తుకురాక, ఒక్కోసారి చాలామంది గుర్తురా, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు అన్నీ మర్చిపోయి బుడుంగు బుడుంగు అని మునిగి బయటకు వచ్చాక ఎవరో, ఏమండి మీ పేరేమిటండి అన్నారట. నా పేరండి కొంచెం కొంచెం గుర్తొస్తోంది కానీ పూర్తిగా గుర్తురావట్లేదు అన్నట. అంటే వాడు పేరు కూడా మర్చిపోయాడు, గోత్రం మర్చిపోయాడు. కొంతమందికి అసలు గోత్రం అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. నా గోత్రం ఏమిటంటే నన్ను అడుగుతుంది ఒక ఆవిడ. కారణం ఏమిటంటే బహుశా వీళ్ళంతా బ్రహ్మగారు దుర్గముడికి ఇచ్చిన వరం వల్ల వాళ్ళ గోత్రాలు వాళ్ళు మర్చిపోయి ఉంటారు. ఆ విధంగా బ్రహ్మ వరప్రభావం వల్ల వేదములు మర్చిపోయారు, వేదన మిగిలింది, మంత్రములు మర్చిపోయారు, గోత్రములు మర్చిపోయారు. సంకల్పము చెప్పుకోకుండా స్నానం చేయకూడదని శాస్త్రం. ఎప్పుడైనా నదులలో స్నానం చేసేటప్పుడు ముందు సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పం కూడా మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు వాడు. దానివల్ల ఏమైపోయింది? స్నానం లేదు, సంధ్యావందనం లేదు, నిత్యాగ్నిహోత్రం లేదు, హోమములు లేవు, యజ్ఞం లేదు, తపస్సు లేదు, క్రియలన్నీ పాడైపోయాయి. ఆఖరికి దీపారాధన కూడా పోయింది. రోజు రాగానే ఓం గణానంత అని చదివేవాళ్ళు, గణానంత పోయింది, వాళ్ళు వేరే గణాలలో పడ్డారు. దాంతో యజ్ఞము లాగిపోవటం వల్ల దేవతలకు ఆహారం వెళ్ళలేదు. దేవతలకు మనం యజ్ఞం చేస్తేనే ఆహారం సుమా. మనం భక్తితోటి రోజు యజ్ఞం చేసినప్పుడు అది దేవతలకు ఆహారం అవుతుంది. ఉదాహరణకు ఒక ఆయన యజ్ఞం చేస్తూ ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అని యజ్ఞగుండంలో ఇంత నెయ్యి ఇంత చెరువు అనే పేరుతో అన్నము నవధాన్యాలు వేస్తే ఈ నవధాన్యములు లేక ఈ ఆహారము నేతితో కలిసి ఇంద్రాయ స్వాహానగానే అగ్నిలో పడి కాలి బూడిదైపోతుంది. అందులోంచి ఒక పొగ బయటకు వస్తుంది. ఈ సన్నని పొగ ఇంద్రుడిదాకా వెళ్ళిపోయి స్వర్గానికి వెళ్ళిపోయి చిన్న అమృతపు బిందువుగా మారుతుంది. ఈ అమృతపు బిందువు ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. దాంతో ఇంద్రుడికి ఆకలి తీరుతుంది. అప్పుడు ఇంద్రుడు బలం పొంది భూలోకంలో ఎవరో మహానుభావులు యజ్ఞం చేశారు ఎవరు అని చూస్తాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతున్నమాట, సంపత్ నగర్లో పద్మాకర్ గారి పురాణం అన్న వాళ్ళు యజ్ఞం చేశారా, అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సంపదలు వచ్చుగాక, వేళకు వర్షం కురియుగాక, వారందరికీ అన్నం లభించుగాక అని దీవిస్తాడు. ఇలా దేవతలందరికీ మనం యజ్ఞం చేస్తే ఈ పొగ అమృతమై ఆకలి తీరుస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళకి ఆకలి తీరగానే మనుష్యుల్ని వాళ్ళు అనుగ్రహిస్తారు. ఇది ఇచ్చి పుచ్చుకునే సంబంధం. మనం యజ్ఞం చేయకపోతే దేవతలకు ఆకలి తీరదు, ఆకలి తీరకపోతే వాళ్ళు వర్షం కురిపించలేరు, వాళ్ళు బక్క చిక్కిపోతే సకాలంలో వర్షాలు కురవకపోతే ఈ భూమి అంతా కరువుతో నిండిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే మనకి. అందుకనే మఖముచే యవజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేను గణము బ్రతుకు ధేనువులు బ్రతికె నేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగున్ నోనముగ పాడి కలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆకలి తీరుతుంది, ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే సకాలంలో వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం వల్ల భూమి మీద పంటలు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది. పంట మనం కొంత వినియోగించుకుంటాం, గడ్డి మొదలైనవి పశువులకు ఇస్తాం. మళ్ళీ పశువులు అభివృద్ధి చెందితే పాడి వస్తుంది. ఆవుల దగ్గర నుంచి వచ్చే నేతిలో కొంత మళ్ళీ మనం వాడుకుని కొంత దేవతలకు యజ్ఞ రూపంలో అందిస్తాం, మళ్ళీ వాళ్ళు వర్షం కురిపిస్తారు. ఈ విధంగా దేవతలకి మనం ఆహారం ఇస్తే దేవతలు మనకు ఆహారం ఇస్తారు. ఈ సృష్టి అలా నడుస్తూ ఉంటుంది. ఇలా నడవకుండా చేస్తే మొత్తం సృష్టి అకాల ప్రళయంలో నాశనమైపోతుంది. యజ్ఞములు చెయ్యకపోవటం వల్ల, వేదమంత్రములు మరిచిపోయిన విప్రులు నిత్యక్రియలు చేయకపోవటం వల్ల దేవతలు చిక్కిపోయారు. వాళ్ళు వర్షం కురిపించకపోవడం వల్ల భూమి అంతా కరువుతో నిండిపోయింది. ఎక్కడ చూసినా గడ్డి లేదు, పంటలు లేవు, మొక్కలు లేవు, ఫలములు లేవు, పుష్పములు లేవు, అసలు తిండి లేకుండా అయిపోయింది. పాత నిలవంతా తినేశారు కొంతమంది. ఇది చూసిన కొంతమంది ఎవడైనా అన్నం తిన్నాడని తెలిస్తే వాడి మీద దాడి చేసి వాడి పొట్ట కోసి ఆ కడుపులో ఉన్న అన్నం తినడం మొదలెట్టారట. ఆకలి ఎంత ప్రమాదమైందో ఆలోచించారా? బుభుక్షిత కిన్న కరోతి పాపం. ఆకలి కొన్నవాడు ఎంత పాపమైనా చేస్తాడు. మహాపాపాలు ఎందుకు చేస్తున్నామంటే ముందు ఆకలి వల్లే. ఆకలి తీరాకే మిగతా వాటి కోసం పాపాలు చేస్తాం. కానీ మొదటి పాపం కేవలం క్షుత్తు తీర్చుకోవడానికి. తిండి లేక మనిషిని మనిషి పిక్కు తినడం మొదలుపెట్టారు. దాంతో కిమిదం కిమిదం చేతి విప్రాహ ఊచు పరస్పరం. బ్రాహ్మణులంతా ఇదేమిటి ఇదేమిటి, ఎందువల్ల మనం మనల్ని మరిచిపోయాం, వేదమంత్రములు మరిచిపోయాం, యజ్ఞములు చేయడం మర్చిపోయాం అని కంగారు పడ్డారు. చివరికి వాళ్ళకి అర్థమైంది, వేదములు మర్చిపోవడానికి ఎవడో ఏదో ప్రయోగం చేశాడు, ఏ దుర్మార్గుడో ఈ అనర్థం తెచ్చిపెట్టాడు. పైగా అనావృష్టి అయ్యింది. ఈ అనావృష్టి వల్ల భూలోకంలో ఉన్న పశువులు చచ్చిపోతున్నాయి, మానవులు చచ్చిపోతున్నారు, చెట్లన్నీ ఎండిపోతున్నాయి, అసలు పంట పొలాలు లేకుండా అయిపోయాయి, భూమి మొత్తం ఎడారిగా మారిపోయేటట్టుంది. ఇలా అయితే ఈ లోకములన్నీ సర్వనాశనం అవుతాయి, సృష్టి పాడవకుండా కాపాడాలి అనుకుని వీళ్ళంతా కలిసి దేవతల్ని శరణు కోరారు. అప్పుడు దేవతలు అన్నారు, మేము మాత్రం ఏం చేస్తామండి, అసలు మీరేమన్నా యజ్ఞం చేస్తే కదా మీకు సాయం చేసేది, మీరు యజ్ఞం చేయకపోవటం వల్ల మీరు మమ్మల్ని ప్రార్థించినా ఏమీ చేయలేమన్నారట. అయితే ఓ పని చేద్దాం, మనందరం కలిసి బ్రహ్మని ప్రార్థిద్దాం, బ్రహ్మగారు ఏమైనా మార్గం చూపిస్తాడేమో అని ఈ విప్రులు దేవతలు మూక ఉమ్మడిగా బ్రహ్మని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఇదంతా దుర్గముడి ప్రభావం, దుర్గముడని రాక్షసుడు తపస్సు చేసి మీ ఎవరి దగ్గర కూడా వేదములు లేకుండా చేశాడు, అందువల్ల వేదములు వాడి బతుకుండగా మీ దగ్గరికి రావు, వాడు బ్రతికున్నాడా మీ వేదములు మీకు రావు, వాడు చస్తే వాడికి ఇచ్చిన వరం పోతుంది కనుక మీ వేదమంత్రములు తిరిగి వస్తాయి, కానీ వాడిని చంపడం మీ వల్ల కాదు, ఎందుకని మీ దగ్గర వేదశక్తి లేదు కనుక. ఇప్పుడు మీరంతా కలిసి అమ్మవారిని హిమాలయ పర్వతాలకు వెళ్ళి ప్రార్థించండి, మిమ్మల్ని నా శక్తితో హిమాలయాల వరకు తీసుకెళ్ళగలుగుతాను, ఎందుకంటే మీరు తిండి లేక అల్లాడిపోతున్నారు, నీరసంతో ఉన్నారు కనుక. అక్కడికి తీసుకెళ్ళాక మీరు అమ్మని ప్రార్థించండి, హిమాలయాలలో అమ్మవారి శక్తి అపూర్వంగా ఉంటుంది, హిమాలయాల్లోకి ఎప్పుడన్నా నాబోటి వాడితో రాగలిగితే గురువుగారిని నమ్మి వస్తే అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి, అలాంటివి చూపించగలుగుతాం, కొన్ని చోట్ల కొన్ని ఉపాసనలు టక్కన ఫలిచేస్తాయి. చెప్పాను కదా, గురుకటాక్షం ఉంటే ఏదైనా సాధించవచ్చు. బ్రహ్మదేవుడు హిమాలయాలలో అమ్మని ప్రసన్నం చేసుకోవడం సులభం కనుక అక్కడికి తీసుకువెడతానని వీరందరినీ తన మహామహిమతో అక్కడికి చేర్చాడు, కేదార ప్రాంతానికి. అక్కడికి వెళ్ళి వీళ్ళు రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని అమ్మని మెల్లిగా స్తోత్రం చేశారు. నిజానికి స్తోత్రం చేసే శక్తి వీళ్ళకి లేదు, బ్రహ్మ కొంతలో కొంత ఉపకారం చేశాడు, వేదమంత్రములు తిరిగి ఇవ్వలేను కానీ అమ్మను స్తుతించడానికి కావలసిన కించిత్తు బుద్ధి ఇస్తానన్నాడు ఆయన. ఆ బుద్ధి వల్ల వాళ్ళు అమ్మ నామాలు గుర్తుకు తెచ్చుకొని స్తోత్రం చేశారు. ప్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే అనంతకోటి బ్రహ్మాండ నాయికే తే నమో నమః నమః కోటస్థ రూపాయై చిద్రూపాయై నమో నమః నమో వేదాంత వేద్యాయై భువనేశ్యై నమో నమః నేతి నేతీతి వాక్యైర్వా బోధ్యతే సకలాగమైః తాం సర్వకారణాం దేవీం సర్వభావేన సన్నతాః. ఓ జగదంబ, సమస్త లోకాలకి నువ్వు నాయికవు, అన్ని లోకాలని పరిపాలించే తల్లివి, అటువంటి నీకు నమస్కారం. ఈ అనేక లోకాలు ఉన్నాయని చెప్పాను, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ సృష్టిలో, వీటన్నిటికీ అమ్మవారే పరిపాలకురాలు, పరిపాలకురాలిని నాయిక అంటారు. నాయకీ కాస్తమండి, భాష రానివాడు రంగనాయకి అంటాడు, భాష వస్తే రంగనాయిక అంటాడు. యకారికారములు ఈ క నాయిక అంటే పరిపాలకురాలు, నాయకి అనే శబ్దం ఉండదు. కాకపోతే వ్యవహారంలో బాత్తు బాత్తమే బూత్ హై, ఎన్నో బూతులు ఇలాగే మాటల్లో కలిసిపోయాయి. కానీ నీవు సమస్త లోకాలని పరిపాలించే తల్లివి, మహా ఈశానివి. ఈశాని అనే శబ్దమునకు సర్వశక్తివంతురాలు, సర్వశక్తి కలిగిన వాళ్లలో నిన్ను మించిన వాళ్ళు లేరు, అటువంటి నీకు నమస్కారం, మా ఎడల ప్రసన్నురాలవు కా. నాశనము లేకుండా ఉండే అమ్మవారిని కూటస్థ రూపం అంటారు. మనకి మార్పులు ఉంటాయి, పుట్టినప్పుడు ఒక రకంగా ఉన్నాం, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాం, రేపు మరో రకంగా ఉంటాం, బుద్ధి ఎలా ఉంటుందో శరీరం ఎలా ఉంటుందో తెలియదు. ఇటు మనిషి బుద్ధి మనస్సు శరీరము ఎప్పుడు మార్పులకు గురవుతుంది. ఈ వికారములు మార్పులు లేకుండా ఉన్నవాళ్ళని కూటస్థ రూపులు అని అంటారు. అమ్మవారిలో ఎప్పుడు మార్పు ఉండదు కనుక అమ్మని కూటస్థ రూప, అటువంటి నీకు నమస్కారం. బ్రహ్మస్వరూపిణివి, వేదాంతస్వరూపిణివి, ఉందా లేదా ఉందా లేదా, అమ్మ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ చివరికి అమ్మ ఏది కాదు అన్నీ అని తేల్చారట. దానికి నేతి నేతి అని పేరు. ఇతి అంటే ఇలా అని అర్థం. ఒక ఆయన్ని చూపించి ఇతి అంటే ఇలా ఉన్నాడు అని అర్థం. కానీ అమ్మని ఇదిగో మైక నేతి అంటే మైకు కాదు, పోని పువ్వా నేతి ఇది పువ్వు కాదు, పోని నీళ్ళ నేతి నీరు కాదు, ఇలా ఏది చూసినా అమ్మ నీరు కాదు, నిప్పు కాదు, మైకు కాదు, స్ట్రైకు కాదు, ఏదీ కాదు, మరి ఏమిటి, అన్నీ తానైనది అమ్మ అని చెబితే అటువంటి వాటిని నేతి నేతి వాక్యములతో బోధింపబడే తల్లి అని పేరు. అటువంటి నీకు నమస్కారం అని బ్రహ్మకటాక్షంతో వాళ్ళ అమ్మని స్తోత్రం చేయగానే వెంటనే దేవి భువనేశ్వరి మహేశ్వరి వారికి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యింది ఆ జగన్మాత. ఆ ప్రత్యక్షమైన అమ్మ ఎలా ఉంది, అనంతాక్షిమయం రూపం, అనేక నేత్రములతో దర్శనమిచ్చింది, ఒకటా రెండా లెక్క పెట్టలేని కళ్ళున్నాయి, మంచి నల్లని నిగనిగలాడిపోతున్న రూపంతో ప్రత్యక్షమైంది. నలుపు అంటే మామూలు నలుపు కాకుండా నీలపు వర్ణం అన్నమాట, ఇంద్రనీలమణి రంగులో ప్రత్యక్షమయ్యింది. కళ్ళు కూడా నీల పద్మముల్లో ఉన్నాయి, కర్కశమైన సమున్నత వక్షస్థలంతో ఉంది. ఒక చేతిలో బాణం పట్టుకున్నది, మరో చేతిలో కమలం పట్టుకున్నది. అసలు పద్మం కమలం గుర్తు ఆవిడిది. అలా కమలం ఒక చేత్తో పట్టుకుని పుష్ప పల్లవ మూలకాన్ మరో చేతిలో పుష్పాలు చిగుళ్ళు పట్టుకున్నది, మరొక చేతిలో శాకాదీన్ ఫల సంయుక్తాన్ అనంతరస సంయుక్తాన్ కంద బచ్చలి తోటకూర గోంగూర దబకాయ దెబ్బకాయ నిమ్మకాయ మామిడికాయ కొబ్బరికాయ ఇలాంటి రకరకాల కూరగాయలు ఈ ప్రపంచంలో అన్ని కూరలు ఉన్నాయని కూడా తెలియదు మనకి. అనేక రకాల శాకములు పట్టుకున్నది. ఇలా శాకములతో అమ్మ ప్రత్యక్షమై, నాయనలారా మీరు ఎందుకు ప్రార్థించారో నాకు తెలుసు, ముందు మీకు ఇంత అన్నం పెట్టాక అప్పుడు మీకు మాట్లాడే ఓపిక వస్తుంది, నా చేతి భోజనం తింటే ఓపిక వచ్చాక అప్పుడు మీరు నన్ను వరాలు కోరుకుందురు కానీ అని తన చేతిలో ఉన్న కూరగాయలన్నింటినీ కలిపి విడివిడిగాను వండిందట, కిచిడీలు వండిందట ఆవిడ. అమ్మవారి వంట అంటే ఎంత బాగుంటుందండి, మనలాంటి వాళ్ళ వంట అదేమన్నా, మన వంట ఎంత రుచిగా ఉన్నా కాసేపు నాకు అది పెంట, కానీ అమ్మవారి వంట అలా కాదు, అది గొప్ప పంట, తపస్సు యొక్క పంట. వంకాయ గుత్తొంకాయ కూర వండిందిట, బెండకాయ కూర వండిందిట, దొండకాయ కూర వండిందిట, బచ్చలి కంద వండుతారు కొంతమంది, ఆవ పెట్టి వండితే కంద బచ్చలి కూర తింటే స్వర్గానికి అలా అలా బెత్తడి దూరంలో ఉంటారు, అలాంటి కూర వండిందిట. ఒక్కొక్కళ్ళు కందని కూడా వండి దాన్ని ఏమంటారు అరటికాయ కూరలాగా వండుతారు అనమాట, చక్కగా ఆవ పెట్టి. అలాగా విడిగా కంద వండిందిట, అరటికాయ కూర వండిందిట, పులిహార చేసింది, దద్దోజనం చేసింది, ఇలా రకరకాల పిండి వంటలు కూరలు మళ్ళీ ఇన్ని కూరలు కలిపింది. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళలో పిచ్చవాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు పిచ్చవాళ్ళు కాదు కనుక నాకు వంకాయ పడదండి దొరదండి, నేను వంకాయ కాశీలో వదిలేనండి, టెంకాయ కాశీలో వదిలేనండి అన్నవాడు లేకుండా అమ్మవారు పెట్టింది కనుక అమ్మవారు పెట్టాక నిషేధం ఎటువంటి మొహానికి, అసలు ఎవడో వదలమన్నాడండి నేను దొండకాయ వదిలేశాను ఇంకేదో వదిలేశాను, దొండకాయను బెండకాయను ఇంకో కాయే కాదు వదలడం, మనస్సులో ఉన్న కుళ్ళు ఆలోచనలు వదలాలి, అవి మాత్రం వదలం. కాశీ పెడితే వదలవలసింది, అది పక్కవాడి మీద నేరాలు చెప్పడం, ఇదిగో ఆయన ఇలాంటి వాట, ఈయన ఇలాంటి వాట, ఈవిడ ఇదిట ఈవిడ అదిట అని ఒకళ్ళ మీద ఒకరికి నేరాలు చెప్పే ఈ దరిద్ర బుద్ధి విడిచిపెట్టండి, అది కాశీలో వదిలేయండి, అప్పుడు పుణ్యం. అవి వదలకుండా దొండ వదిలి ఇంక అక్కడి నుంచి నా ప్రాణం తీసేస్తానమాట. నా దగ్గరికి రావడం ఏదో ఫోన్ చేశాడండి అంటే గురువుగారండి దొండకాయ నిషేధం అండి కాశీలో వదిలేనండి అండం. ఏదో చచ్చి చెడి ఇంత అన్నం పెడుతుంటే మళ్ళీ నీకు దొండకాయ నిషేధం, ఇంకోటికి వంకాయ నిషేధం, ఇంకోటికేమో ఇంకోకాయ నిషేధం. అసలు అలాంటి వాడికి శుభ్రంగా హాయిగా కూర్చుని కిక్కురు మనకుండా ఎక్కడో తపస్సు చేసుకోవాలి. మళ్ళీ రకరకాల కోరికలు, ఇందులో ఏది లేకపోయినా ఉండదు, ఇవన్నీ విడిచిపెట్టేయండి. భగవంతుడి దగ్గర వస్తువు విడిచిపెట్టడం కాదు, అన్ని వస్తువులు ఎదురుగుండా ఉండి జయించండి. సరే ఏది ఏమైనప్పటికీ అమ్మవారి దగ్గర ఇలాంటి నిషిద్ధాలు లేవు కనుక శుభ్రంగా రకరకాల పదార్థములతో ఆ జగదంబ మంచి భోజనం పెట్టిందిటే. ఏమి భోజనం అండి, శాకాన్ స్వకర సంస్థితాన్ స్వాదువుని ఫలమూలాని భక్షణార్థం దదౌ శివ, రకరకాల కూరగాయలు మంచి మంచి పళ్ళు పళ్ళతో పాటు మళ్ళీ ఫలరసాలు ఇవన్నీ కలిపి అమ్మ అనేక భోజనములు పెట్టింది. మళ్ళీ ఉత్తి కూరగాయలు ఉత్తి పళ్ళే కాకుండా నానా విధానిచ అన్నా అని అనేక రకాల అన్నాలు కూడా పెట్టింది. ఎన్ని అన్నాలు, పులిహార అదొక రకం అన్నం, దధ్యోదనం అదొక రకం అన్నం, పాయసాన్నం, గుడాన్నం, జీడిపప్పులు కిస్మిస్సులు వేసి తాజా తాజా నెయ్యితో తయారు చేసిన అన్నం పెట్టింది. ఇలాంటి ఆహారములన్నీ తెగ తినేసేటండి వాడు. ఏళ్ల తరబడి మలమల మాడిపోయి ఉన్నారేమో, ఆ మాడిపోయి ఉన్న కడుపులకి అమ్మవారు పెట్టే ఆహారం ఔషధమయ్యింది. అదే నిజంగా మనం 4-5 రోజులు తిండి తినకుండా 5వ రోజు హఠాత్తుగా తిండి తినాలంటే కడుపులకు వెళ్ళవు ఆహారాలు, కానీ అక్కడ అన్నం పెడుతున్నది అమ్మ, అమ్మ పెట్టే ఆహారం అమృతం లాంటిది. ఆ అమృతాన్నము తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట, ఆరోగ్యం పెంచుతుంది అమ్మ పెట్టే ఆహారం. అలాంటి ఆహారం తిన్నారట అప్పటి నుంచి. శాకంభరీతి నామాపి తద్దినాత్ సమభూన్ రూప, శాకములతో కూరగాయలతో అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపింది కనుక అమ్మని శాకంభరీ అన్నారు. శాకంభరి అన్నప్పుడు శా దీర్ఘం ఇవ్వాలి, కాపక్కన సున్నా పెట్టాలి, ఒత్తు భారాయాలి. అది మర్చిపోయి ఈ మధ్యన గుళ్ళల్లో శాకాంబరి అని కాకి దీర్ఘం ఇచ్చి అంబరి అంటున్నారు, అది మండభూతు, శాకాంబరి కాదు శాకంభరి అని అమ్మకి పేరు వచ్చింది. అప్పుడు అమ్మ శాకంభరి అనే పేరు పొందాక వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టాక ఒరే నాయన ఇప్పుడు చెప్పండి మీకేం కావాలన్నది. నీ దయ వల్ల ఈ పూట కడుపు నిండిందమ్మా, కానీ రోజు నువ్వు వచ్చి అన్నం పెట్టవు కదా, ఇలా రోజు అందరికీ నువ్వు భోజనం పెడితే మేము హాయిగా పద్మాకర్ గారిని ఎదురుకుండా కూర్చోబెట్టి పురాణాలు వింటూ అక్కడే పడుకుంటాం, హాయిగా వేరే వంట చేయవలసిన అవసరం ఉండదు. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇడ్లీలు వేసుకోవడం, చట్నీలో ముంచుకు తినడం, అది ఆదివారం నాడేమో చపాతీలు, సోమవారం నాడు ఇడ్లీని, మంగళవారం నాడేమో ఇంకేదో మోదుగులు, ఇలా రకరకాలు. రోజు ఒక రకం టిఫిన్ కాదుగా, మళ్ళీ అన్ని రోజు ఒకే ఉప్మా పెడితే వైరాగ్యం వస్తుంది. ఈ వంటలన్నీ మేము చేసుకోవాలి, ఆహార పదార్థాలు మేము పండించుకోవాలి. పండించుకోవాలంటే దేవతలు ఆరోగ్యంగా ఉండాలి. దేవతలు ఆరోగ్యంగా ఉంటే పంటలు పండుతాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళకి ఆహారం అందాలంటే మా విప్రుల దగ్గర వేదాలు ఉండాలి. వేదములు ఉండాలంటే ఈ దుర్గముడు పోవాలి. దుర్గముడికి బ్రహ్మ ఇచ్చిన వరం నశించాలంటే ఆ దుర్మార్గుడు నశించాలి. వాణ్ణి చంపి మమ్మల్ని కాపాడు తల్లి అనగానే ఆవిడ వెంటనే ఒక్కసారి హుంకారం చేసింది, హుం అంది. ఆ హుంకార శబ్దమునకు ఎక్కడో భూలోకంలో నగరంలో పరిపాలన చేసుకుంటున్న దుర్గముడి నగరమే కదిలిపోయిందిట. అమ్మవారు వికటాట్టహాసం చేయగానే ఆ శబ్దమునకు సమస్త లోకాలు కదిలిపోయాయి. దుర్గముడి యొక్క నగరం కదిలిపోయింది, వాడి సింహాసనం కదిలిపోయింది. భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయిందనమాట వాడి నగరం అంతా. దాంతో వాడు ఆశ్చర్యపోయి ఎవరో ఓ పెద్ద అరుపు అరిచారు, ఆ అరుపుకి కొండలు కదిలాయి, మన నగరాలు కదిలాయి, నా సింహాసనం కూడా కదిలిపోయింది. ఎవరై ఉంటారు అరుపు అరిచింది, చూసిరండి అని దూతల్ని పంపేట. దూతలు ఆకాశగమనంలో వెళ్ళి అమ్మవారిని చూచారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవరో ఒక సుందరి వేలాది చేతులతో, వేలాది పాదాలతో, వేలాది శిరస్సులతో, వేల నేత్రాలతో దర్శనమిచ్చింది. ఆవిడకి ఎదురుగుండా దేవతలుండి జయహో మాత అంటున్నారు. ఆవిడ వాళ్ళకి అన్నం పెట్టి ఆశీర్వదిస్తోంది. ఇదంతా చూచి వాళ్ళు పరుగు పరుగును వచ్చి, ఒరే దుర్గమా, ఒక భయంకర సంఘటన మేము చూసాం. ఎక్కడి నుంచో వచ్చింది ఒక స్త్రీ, ఆవిడ స్త్రీలా లేదు, మహాశక్తిలా ఉంది, అనంత నేత్రాలతో ఉన్నది. సంస్కృతంలో శత అంటే లక్షలాలది, అనంతము అని అర్థం. ఆవిడ్ని దేవతలంతా శతాక్షి శతాక్షి అంటున్నారు, అంటే అనేక నేత్రములు కలిగిన దాన అని స్తోత్రం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వేదమంత్రములు లుప్తమవటం వల్ల తిండి లేక మలమల మాడిపోతున్న దేవతలకి మానవులకి ఆవిడ అన్నం పెట్టింది. ఆవిడ పెట్టిన తిండి తిని వాళ్ళు బలిష్ఠులై జయహో శతాక్షి అని అమ్మని స్తోత్రం చేస్తున్నారు. ఆవిడ ఎందుకు వచ్చిందో, కానీ ఆవిడ వాలకం చూస్తే నిన్ను చంపడానికే వచ్చిందేమో అనిపిస్తోంది. అయినా నీకో సూచన, నీకు కూడా సరైన భార్య లేదు ఇంతకాలం, ఆవిడ పరమసుందరి, నువ్వు వీరుడివి, మీ ఇద్దరికి పెళ్ళి అయితే బాగుంటుందేమో, ఆ సుందరిని బొట్టలో వేసుకుని నువ్వు పెళ్లి చేసుకోకూడదా అని సలహా ఇచ్చారు. ఓహో మంచి సలహా ఇచ్చారా అనుకుని వీడు వెంటనే సైనికుల్ని వెంట పెట్టుకుని దుర్గమాసురుడు హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ అమ్మవారిని చూడగానే వాడికి ఆశ్చర్యం కలిగిందిట. ఓ సుందరి, కాశిత్వం కళ్యాణి, ఓ కళ్యాణి నీవెవరివి, ఎవరివైతేనేలే నీ పేరు నాకెందుకు, కానీ నీ అందరు నన్ను ఆకర్షించింది, నన్ను పెళ్లి చేసుకోకూడదా, మన ఇద్దరం దంపతులమైతే ఈ చరాచర జగత్తును ఏలవచ్చు, ఈ దేవతల్ని ఈ విప్రుల్ని కాళ్ల కింద వేసి నల్లుల్ని నలిపినట్టు నలిపివేయవచ్చు అన్నాడు వాడు. ఒరే నాతో యుద్ధం చేసి నన్ను ఓడిస్తే నేను గ్యారంటీగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అదట ఆవిడ. నేను ఒక శపథం చేశాను, యుద్ధరంగంలో నా ఎదురుగా నిలబడి నాతో యుద్ధం చేసి నన్ను ఓడించిన వాణ్ణి భర్తని చేసుకుంటాను అని ఒక శపథం చేశాను. నా శపథం నేను నిలబెట్టుకోవాలిగా, అందువల్ల నువ్వు ఎదురుగుండా నిలబడి వాహనమెక్కి నాతో యుద్ధం చేసి నన్ను ఓడించు మెప్పించు, నేను నిన్ను చేపడతానంది అనగానే వాడు యుద్ధం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగింది ఒక తమాషా. తతో దేవీ శరీరాత్తు నిర్గతాహ తీవ్రశక్తయ కాళిక తారిణి బాల త్రిపుర భైరవీ రమా బగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి కామాక్షి తులజాదేవి జంభిని మోహిని తథా. హఠాత్తుగా అమ్మవారి శరీరం నుంచి 32 శక్తులు బయటకొచ్చాయి. ఆ 32 మంది ఎవరు వాళ్ళు? ఒక ఆవిడ కాళిక, తర్వాత ఆవిడ తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవి, జంభని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశ సహస్ర బాహుక ఇలాంటి శక్తులు 32 శక్తులు బయటకు వచ్చాయట. ఇందులో అత్యుత్తమ శక్తి ఒకటి ఉన్నది, అందులో గుహ్యకాళి త్రిపురాభైరవి, భైరవి త్రిపురాభైరవి విడిగా ఉండి మళ్ళీ కలిసి ఉంటారు. ఈ 3 ఉపాసనలు మహానుభావులైనటువంటి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చేశారు, శంకరాచార్యులు వారు చేశారు. భైరవి ఉపాసన చేసిన వాడికి ఇక పునర్జన్మ ఉండదని, వాడు మణిద్వీపానికి వెడతాడని పేరు. ఈ ఉపాసన కొంచెం క్లిష్టమైనది, అది అంత తేలిగ్గా గురువులు ఆ ఉపాసన ఎవరికి ఎవరు. అది చేసేవాళ్ళు చాలా శ్రద్ధతో చెయ్యాలి, అత్యంత భక్తితో చెయ్యాలి, కొంచెం ఓపిక తెచ్చుకుని చెయ్యాలి. కలియుగ మానవుల్లో అలాంటి ఉపాసన చేసేవాడు చాలా అరుదుగా ఉంటారు. కానీ ఒక్కసారి చేశాడా ఇక వాడు మాత్రం పునర్జన్మ పొందడని, వాడు తలుచుకున్నంత మాత్రం చేతే మణిద్వీపానికి వెడతాడని పేరు. అలాంటి ఉపాసకుల్లో ఉత్తమోత్తమ ఉపాసకుడు దుర్వాస మహర్షి ఉన్నాడు, అగస్త్య మహర్షి ఉన్నాడు. తక్కిన వాళ్లలో అంత ఉపాసన చేసిన వాళ్ళు ఈ కలియుగంలో కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఉన్న వాళ్ళ పేర్లు మేము చెప్పకూడదు, అవి కఠోర నియమాలు కనుక, ఉపాసనా రహస్యాలు చెప్పకూడదు కనుక చెప్పం. కానీ ఇలాంటి శక్తులన్నీ అమ్మ నుంచి పుట్టుకొచ్చాయి. ఈ శక్తులు అందరి చేతుల్లోనూ కత్తులు, గండ్రగొడ్డళ్ళు, ధనుస్సులు, ఖడ్గాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆయుధాలతో పుట్టుకొచ్చిన వీళ్ళు దుర్గమాసురుడి సైనికుల మీద పడ్డారు, సైనికుల్ని నరికి పారేశారు, కొంతమంది నోట్లో వేసుకున్నారు, నోట్లో వేసుకున్న సైనికులను అప్పడాలు నవ్విలినట్టు నవ్విలేశారు, పకోడీలు తిన్నట్టు తినేశారు, మంచి మంచి బూడిద గుమ్మడికాయ ఒడియాలు నవ్విలినట్టు నవ్విలేశారు. ఈ విధంగా రాక్షసులందరినీ నోట్లో వేసుకుని తినడం మొదలెట్టారట. బొక్కేయటమేక ఆను నోరు తెరవగానే నోట్లోకి పోవడం మొదలెట్టారట రాక్షసులు. ఇంతమంది రాక్షసుల్ని కర్ర 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 నవ్వులుతూ ఉంటే చూసేవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో జంతికలు కూడా నవ్వలేకపోతున్నారు గట్టిగా. జంతిక గొంతికి దెక్క మళ్ళీ మంచినీడు తగ్గేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్యన ఓ ముసలాయన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నట్ట. ఈ మధ్యన రిటైర్ అయిపోయిన ముసలివాళ్ళు కూడా కొన్ని పురాణ మనస్సుగా టీవీలో చూసుకుంటూ నానాయాత్ర. పాపం ఓ ముసలాయన రిటైర్ అయ్యాక కూడా పురాణాల మీద వ్యామోహం లేకుండా అలా అలా సీరియల్ చూసుకుంటున్నట్ట. ఇంతలో వాళ్ళ మనవడు వచ్చాడు. తాతయ్య అన్నాడు. ఏమిట్రా మనవడ అంటే, క్రికెట్ ఆడుకోవడానికి పెడుతున్నాను, వెళ్లే ముందు నాకు చిన్న అనుమానం, నువ్వు గట్టిగా ఉన్న వస్తువులు నవ్వలేవు కదా తాతయ్య అన్నట్ట. నవ్వలేనరా, పళ్ళు పాడైపోయాయి అన్నట్ట. జంతికలు నవ్వలేవా తాతయ్య అంటే, నవ్వలేనరా అన్నట్ట. అందుకే నీ దగ్గరికి వచ్చాను, అమ్మ నాకు జంతికలు ఇచ్చింది, ఈ జంతికలు అంటే నాకు ఇష్టం, నేను ఒక గంట క్రికెట్ ఆడుకొస్తాను, ఆడుకొచ్చేదాకా ఈ జంతికలు నీ దగ్గర పెట్టు, నీ దగ్గరే సేఫ్గా ఉంటాయి అన్నట్టు. ఇంకెవరి దగ్గర ఉన్నా సేఫ్గా ఉండవు, నాకు ఇచ్చారంటే నేను నవ్విని బయలుస్తాను. అందుకని వాడు తాతయ్య గారికి ఇచ్చాడు. తాతయ్య వాడిని అగాదిగా చూసి, నేను ఎంత లోకు అయిపోయాను, క్రికెట్ ఆడుకోవడానికి పెడుతూ ఈ జంతికలకి కాపలాగా నన్ను పెడతాడా, నా దగ్గర ఉంటే నేను తినలేనని నన్ను అవమానపరుస్తాడా అనుకుని వాడు అలా వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి రాడ్ ఉంది, ఆ రాయి పట్టుకొచ్చి ఈ జంతికలు పటా 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 మెత్తగా కొట్టేసి గ్లాసులో నీళ్ళలో కలుపు తాగేశాడు. మనుషులు అదేలేదు. సరిగ్గా పక్కన పెట్టి ఎదురు చెప్తానంటే గట్టిగా జంతికలు తినలేకపోతున్నాం. అటువంటిది ఆ శక్తులు ఈ రాక్షసుని నోట్లో వేసుకుని ఎముకలతో సైతం కర్ర 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 నవిలి మింగి పారేశారు. ఘోర యుద్ధం జరిగింది. శరవర్ష సమాఛన్నం 100 ఏళ్ళు యుద్ధం చేసేటవాడు. కారణం ఏంటో తెలుసా? మామూలుగా అమ్మవారితో అంతకాలం ఎవడో యుద్ధం చేయడు. వాడు వేదమంత్రములన్నీ బ్రహ్మ ద్వారా వరంగా పొందాడు. వేదమంత్రములు ఉన్నవాడు వేదమాతతో అంతకాలం యుద్ధం చేయగలడు. ఆ మంత్ర ప్రభావంతో సరిగ్గా 100 ఏళ్ళు యుద్ధం జరిగాక హఠాత్తుగా అమ్మవారు వాడి దగ్గర ఉన్న వేదశక్తులన్నీ తనలోకి లాక్కుని, అమ్మ దగ్గర బ్రహ్మగారి కంటే దివ్యశక్తులు ఎక్కువ కాబట్టి వాడి మంత్రములన్నీ లాక్కుని, ఆ తర్వాత 5 బాణములతో వాడి గుండె చీల్చి వాడిని సంహరించింది. వాడు చావగానే బ్రహ్మవాడికి ఇచ్చిన వరం పోయింది. పోగానే తిరిగి అక్కడున్న విప్రులకి అందరికీ మంత్రాలు వచ్చాయి. పూర్వంలాగే కార్యక్రమాలు సంపన్నమయ్యాయి. అప్పుడు దేవతలు భక్తితోటి అమ్మని, నమశాకంభరిశివే నమస్తే శతలోచనే, శాకంభరి నీకు నమస్కారం, మంగళస్వరూపిణి నీకు నమస్కారం, అనేక నేత్రములు కలిగిన శతాక్షి నీకు నమస్కారం, ఉపనిషత్తుల చేత వేదముల చేత స్తోత్రాలు అందుకునే నీకు నమస్కారం, మహామాయాస్వరూపిణి నీకు నమస్కారం, గురుమూర్తి నీకు నమస్కారం. పదే పదే పురాణాలు ఏం చెబుతున్నాయంటే, అమ్మవారిని కలియుగంలో చూడొచ్చా? చూడొచ్చు. మీ గురువుగారి రూపంలోనే అమ్మవారి దర్శనమిస్తాడు. అందుకనే గురుమూర్తి స్వరూపిణి వేరు నీకు నమస్కారం. లలితా సహస్రనామంలో గురుమూర్తి గుణనిధి, అందులో అమ్మవారు గురువు రూపంలో ఉంటుంది అని ఉన్నది. కాబట్టి అమ్మని చూడడానికి నానాయాత్ర పడక్కర్లేదట. విశ్వాసముతో అత్యంత భక్తితో సర్వసమర్పణ చేసుకుంటే తమను తాము గురువు రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. వాడు ఈ జన్మలోనే ధరిస్తాడు. అటువంటి నీకు నమస్కారం. ప్రణవార్థస్వరూపమైన నీకు నమస్కారం. అని పరిపరి విధాలుగా నమస్కరించగానే అప్పుడు ఆమె, నాయనలారా, ఈ నా కథ విన్న వాళ్ళకి జీవితంలో ఆహారమునకు లోటు రాదు. వాడు అడవిలోకి వెళ్ళినా వేళకి ఎంత అన్నం దొరుకుతుంది, ఎడారిలో పడిన అన్నం దొరుకుతుంది. ఎందుకంటే నేను మీ అందరికీ ఆహారం పెట్టి రక్షించాను కనుక ఈ కథని శ్రద్ధతో విన్నవాడికి ఇంకా ఆకలికి మాడి తెచ్చే దిక్కుమాలిన స్థితి ఉండదండి. అసలు నిజంగా భగవంతుడి భక్తితో పట్టుకుంటే ఆహారానికి లోటు ఉంటుందా? ఎక్కడున్నా ఉంటుంది. వేళకి మనకి సమయమునకు అన్నం రావాలంటే ఈ శాకంభరిని తలుచుకోవాలి, ఈ కథ వినాలి. మీరు నన్ను భక్తితో పూజించిన ఈ కథ అత్యంత పవిత్రమైనది. ఈ కథని ప్రతి పూర్ణిమ, మంగళవారం, శుక్రవారం, అమావాస్య, అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో ఈ కథని చెప్పినా విన్నా వాళ్ళని శాశ్వతంగా నా భక్తుల్ని చేసుకుంటాను, నా దగ్గరికి తీసుకెడతాను. అంత ఇష్టం ఈ కథ నాకు. ఇంకా దుర్గమాసుర హంత్రిత్వాత్తు దుర్గేతి మమ నామయః, దుర్గముణ్ణి చంపటం వల్ల ఈ రోజు నుంచి నాకు దుర్గా అని పేరు వస్తుంది, ఈ నామంతో నన్ను పూజించండి అంది. దుర్గమ వధ వల్ల అమ్మకి దుర్గా అని పేరు వచ్చింది. దుర్గముణ్ణి చంపటం వల్లేనా అంటే ఇంకొక కారణం కూడా చెప్పింది. దుమ్ము అంటే పాపము, పాపమును హరిస్తుంది గనక దురితం హరతి ఇది దుర్గా. దుర్గా అనే శబ్దమునకు పాపములను తొలగించున్నది. పాపం అంటే ఏమిటి? వేదాలకు వ్యతిరేకంగా నడుచుకోవడమే కదా. దుర్గమాసురుడు ఎందుకు ఆ పాపం పొందాడు అంటే వాడు వేదములను నాశనం చేయాలనుకున్నాడు, వేద కార్యక్రమాలు పాడు చేయాలనుకున్నాడు. అలాంటి దుర్మార్గుణ్ణి చంపింది అంటే అర్థమేమిటి? మహాపాపములను తొలగించింది, అందుకని దుర్గా. దుర్గముణ్ణి చంపటం వల్ల దుర్గా అన్నారు, పాపములను తొలగిస్తుంది గనక దుర్గా అన్నారు. ఇంకొక కారణం చేత కూడా ఆవిడ దుర్గా అన్నారు. దురాచార విఘాతిని ఇతిచ దుర్గా. మనలో కొన్ని దురాచారాలు ఉన్నాయి, అవి చెయ్యకూడదు నిజానికి, అయినా చేస్తూనే ఉంటాం మనం. ఇప్పుడు హారతి ఇచ్చాం, హారతి ఇచ్చిన తర్వాత నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటే ఈ నీళ్లు దేవుడి మీద పోయాలి. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారు? హారతి ఇచ్చే పాత్ర మీద పోస్తారు, ఇది దురాచారం. ఎవడో హారతి పాత్ర పట్టుకున్నప్పుడు అది బహుశా వెండిదై ఉంటుంది, కాలి ఉంటుంది, అబ్బా నీళ్ళు దాని మీద పోసి ఉంటాడు, ఇక జనమంతా పాత్ర మీద పోయటం మొదలెట్టారు. ఈ పాత్ర మీద కాదు, అమ్మవారి దగ్గర పోయాలి. ఇలా ఒకటేమిటి, అమ్మవారికి బలులు అంటే అసహ్యం, అయినా మేక, గొర్రె, కోడి, పర్రను కోసేటివే. ఈ విధంగా అమ్మవారికి అప్పటి నుంచి దుర్గానామం, అనేక నేత్రములు ఉండడం వల్ల శతాక్షీనామం, అన్నం పెట్టడం వల్ల శాకంభరి నామం వచ్చింది. ఇది పరమ పవిత్ర కథ. ఈ కథని శిష్యుడువు గనక నీకు చెప్పాను, ఇది ఎవడికి పడితే వాడికి చెప్పొద్దన్నాడు. నేను మీకు ఎందుకు చెప్పాను అడగచ్చు. మీరు ఇక్కడ రాశారు, ఏతత్తే సర్వం ఆఖ్యాతం రహస్యం పరమం మహత్. ఇది పరమ రహస్య కథ, అడ్డమైన వాడికి చెప్పకూడదు. ఇది ఉత్తములకి, భక్తులకే చెప్పాలి, శిష్యులకే చెప్పాలి. పైగా గోపనీయం ప్రయత్నేనన్నాడు, దీన్ని దాచుకుని మంచి భక్తుడు దొరికినప్పుడు చెప్పాలి.